गुरु साक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसामाता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न ప్రచోదయా.
మన ఆధ్యాత్మిక జీవితంలో వేదాలు చాలా ప్రముఖ పాత్ర వహించాలి, అది కండిషన్. కానీ వేదాలంటే ఏంటో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. దానికి నిన్న కొన్ని కారణాలు చెప్పుకున్నా నేను. ఏంటి మనం చెప్పుకున్నటువంటి కొన్ని కారణాలు నిన్న? కేవలము భౌతిక జీవితానికి సంబంధించినటువంటి జీవితమే మనకి ప్రాముఖ్యత ఉంది. భౌతిక జీవితంలో మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అన్నది చాలా ముఖ్యం అనుకుంటాం. కానీ ఈ ప్రెసిడెంట్స్, ఈ కోటీశ్వరులు ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? యోగుల కాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మనకు కనిపిస్తున్నటువంటి సత్యమే కదా అది. ఎందుకు? నిజంగా మీరు అనుకున్నట్టు డబ్బుకే అంత ప్రాముఖ్యత ఉంటే, నిజంగా మీకు అనుకున్నట్టు బిరుదులకే అంత ప్రాముఖ్యత ఉంటే, నిజంగా మీరు అనుకున్నట్టు వంశవృక్షానికే ప్రాముఖ్యత ఉంటే, జాతి, వంశము, సెక్స్ వీటన్నిటికీ ప్రాముఖ్యత ఉంటే, దాంట్లో అన్ని ఉన్నటువంటి వ్యక్తులు, ఏ రకంగానూ మీకు లోటు కనిపించినటువంటి వ్యక్తులు కూడా యోగుల దగ్గరికి వెళ్తున్నారు. ఇందువల్ల ఆ యోగుల దగ్గరికి, వీరి దగ్గర లేనటువంటి ఒక విశేషమైనటువంటి జ్ఞానం ఉంది, దాన్నే మన భారతీయులు వేద విద్య అన్నారు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏం అడుగుతూ ఉంటారు అంటే, సంస్కృతం రాదు కదా మాస్టారు మాకు, వేద విద్య అలా అర్థమవుతుంది. వేద విద్య సంస్కృతంలో రాశారు కానీ వేద విద్య సంస్కృతం కాదు. ఇంగ్లీష్ మీడియంలో ఫిజిక్స్ రాయొచ్చు, తెలుగు మీడియంలోనూ రాయొచ్చు, హిందీలోనూ రాయొచ్చు, ఫ్రెంచ్ భాషలోనూ రాయొచ్చు, లేదు సంస్కృతంలోనూ రాయొచ్చు, ఏ భాషలో అయినా రాసుకోండి మీరు. కానీ ఆ సైన్స్ ఉందే, ఆ ఫిజిక్స్ ఉందే, అది ఆ భాషలో లేదు. అది ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ సైన్స్ అని మనం చెప్పుకుంటున్నామే, ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి, బాహ్య జగత్తులో ఉన్నాయి. వాడు ఎలక్ట్రిసిటీ అని పేరు పెట్టారు, మీరు విద్యుత్ అని పేరు పెడుతున్నారు. వాడు సల్ఫర్ అన్నాడు, మీరు గంధకం అన్నారు. వాడు హైడ్రోజన్ అన్నాడు, మీరు ఉదజని అన్నాడు. వేద విద్య తెలియటానికి సంస్కృతం అవసరం లేదు. కానీ క్రమబద్ధంగా ఒక సైన్స్ మీరు మనకర్థమయ్యే భాషలో నేర్చుకోవటానికి భాష కావాలి. ఇంగ్లాండ్ లో రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్ట్ కి ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు. రష్యాలో రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్ట్ కి రష్యన్ భాష తప్ప ఇంకేం రాదు. జర్మనీలో రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్ట్ కి జర్మనీ భాష తప్ప ఇంకేం రాదు. వీళ్ళు ముగ్గురు కలిసి కనిపెట్టినటువంటి విషయాలు మాత్రం ఒకటే, ఫిజిక్స్ లో కాని కెమిస్ట్రీలో కాని దాంట్లో కాని. హైజెన్బర్గ్ జర్మన్, ఐన్స్టీన్ జ్యూ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్ ఇంగ్లీష్ వాడు, మెండలీఫ్ రష్యన్, వీళ్ళెవరికీ ఒకళ్ళ భాష ఒకళ్ళకి రాదు, పూర్తిగా రాదు, అసలు రాదు వాళ్ళకి. అయినా వాళ్ల వాళ్ల ఫిజిక్స్ లో కాని కెమిస్ట్రీలో కాని వాళ్ళు నిష్ణాతులే కదా. ఇందుకు ఇదంతా చెప్తున్నాను, అర్థమైంది కదా, భాషా పరిజ్ఞానము వేద విద్యకు అవసరము లేదు. మీరు ఏ భాష వాళ్ళైనా సరే వేద విద్యకు భాష అవసరం లేదు. ఏంటి వేద విద్యలో చెప్పినటువంటి విషయం? మానవ శరీరానికి సూర్యుడికి గల సంబంధం, అంతే చెప్పబడింది వేద విద్యలో, ఇంకేమీ చెప్పబడలేదు. అంతే, దానికోసం మీకు ఏ భాష రావాలి? సూర్యుడి కిరణాలు మీ శరీరం మీద పడితే, సూర్యకిరణాలు నా శరీరం మీద పడుతున్నాయి అనేటటువంటి అనుభూతి మీకుంటే చాలు. ఆ అనుభూతికి ఏదైనా పేరు పెట్టచ్చు మీరు. వీడి చర్మం ఎర్రగా ఉంది, వీడి చర్మం నల్లగా ఉంది, వీడి చర్మం ఇలా ఉంది అని మనం చెప్పుకుంటాం. సైంటిస్ట్ అయితే మ్యానిన్ అనేటటువంటి పిగ్మెంట్ మారింది సూర్యకిరణాల వల్ల, దానివల్ల శరీరం యొక్క రంగులు మారుతున్నాయని చెప్తాడు. ఇంకా ఇంకోటి డీప్ గా వెళ్ళిన వాడు అయితే జీన్స్ మారిపోయాయి, ఆ జీన్స్ వల్ల వాడు రంగు మారింది అంటాడు. కానీ ఇంతకీ ఎందుకు రంగు మారింది అంటే సూర్యకిరణాలు మీ ఒంటి మీద పడుతున్నాయి. సన్ ట్యానింగ్ అని అసలు అదొక పెద్ద గ్లామర్ ఫారిన్ కంట్రీస్ లో. సూర్యుడి కిరణాలు వెళ్లి పడుకుంటారు వాళ్ళు నల్లబట్టానికి. మనం తెల్లబట్టానికి ఫెయిర్ అండ్ లవ్లీ 14 వారాలు రాసుకుంటాం. మీరు ఏదైనా చేసుకోండి, అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే నేను మీకు చెప్పేది, సూర్యుడి యొక్క కిరణాలు మానవ శరీరం మీద ఏ విధమైనటువంటి మార్పు తెస్తున్నదో అది మాత్రమే యోగము, ఇంకో యోగ విద్య లేదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ యోగ విద్యను నేను పురాతన కాలంలో ఎప్పుడో సూర్యుడికి చెప్పాను. ఆ యోగ విద్యను తెలుసుకునే సూర్యుడు ఈ సంపూర్ణ గ్రహాలను వాటిని నడిపిస్తున్నాడు. ఆ యోగ విద్య సూర్యుడి దగ్గర లేకపోతే ఈ గ్రహాలు అవి గతి తప్పేస్తాయి, లయం అయిపోయిందంటాం. ఆ యోగ విద్య మీరు నేర్చుకోవాలి. ఇది మీరు నిరంతరము మనసులో గుర్తుంచుకోవాల్సిందే. కానీ ఆ యోగ విద్య మీలోకి వెళ్తున్నప్పుడు, సూర్యుడు యొక్క కిరణాలు మీలోకి ప్రవేశిస్తున్నప్పుడు 7 రంగులుగా మారతాయని చెప్పుకుంటున్నాం కదా, మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు ఆ 7 రంగులు. ఇది గుర్తుంచుకోండి. మూలాధారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దాని గురించే నేను ఈ నెలంతా చెప్తానని చెప్పాను నేను మీకు. మూలాధారం దగ్గరికి వచ్చినప్పుడు మన భారతీయ ఋషులు అంటే ఎవరు? సూర్య విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు. అది మీరు మనసులో రిపీటెడ్ గా గుర్తు చేసుకోండి. ఋషులంటే వాళ్ళు ఎవరో కాదు, సూర్య విజ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు. సూర్య విజ్ఞానమే అర్థం అవుతే రామాయణం కూడా మీకు అర్థం అవుతుంది. రావణాసురుడు ఎదురుకుండా నుంచున్నాడు, ఎలా చంపుతాను వీణ్ణి, నా దగ్గర ఏమీ లేదే అని రాముడు కూడా గాభరాపడ్డాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చాడు, ఏం చెప్పాడు అతనికి? ఆదిత్య హృదయం చెప్పాడు, ద హార్ట్ ఆఫ్ ద సన్. రావణాసురుడిని చంపాడు. పాండవులు అడవిలోకి వెళ్తున్నారు, అక్షయ పాత్ర ఎవరిచ్చారు? సూర్యుడే ఇచ్చాడు. సత్రాజిత్తు దగ్గర రోజుకి 21 పుట్లు బంగారం పెట్టేటటువంటి ఒక మణి ఉండేది. ఏంటా మణి? సూర్యుడిచ్చిందే. సూర్య విజ్ఞానాన్ని దాటి రామాయణ మహాభారతాల్లో ఇంకో విషయాలు లేవు. మనం అది తప్ప మిగతా ఉందా జరుగుతాం. రామాయణ మహాభారతాలు కథాపరంగా చూసుకుంటే ఏమున్నాయని, అక్కడ ఓ రాజు ఉన్నాడు, పిల్లలు లేరు వాడికి, ఏదో యజ్ఞం చేసేట పిల్లలు పుట్టారు, పెళ్ళయింది, ఓ విలన్ వచ్చాడు, ఎత్తుకుపోయాడు, వీళ్ళని చంపాడు, ఇంటికి తీసుకొచ్చాడు. ఏముంది ఆ కథలో? కానీ ఆ కథలో నిత్య జీవితంలో సూర్య విజ్ఞానాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు అనే రహస్యాన్ని సూర్య విజ్ఞానంలో నిష్ణాతుడైనటువంటి ఒక మహావ్యక్తి రాశాడు దాన్ని వాల్మీకి. అది గొప్ప, అందువల్ల అది అంత పేరు పొందింది. మహాభారతం అంతే, సూర్యుడి యొక్క కిరణాలు చెట్లు ఆకు మీద పడతాయి, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటుంది, ఆక్సిజన్ ని వదులుతుంది. సూర్యకిరణాలు లేకపోతే ఆ ప్రక్రియ జరగదు, దాన్ని ఫోటోసింథసిస్ అని ఒక పెద్ద పేరు పెడతాం మనం. అంచేత సూర్యకిరణాలు ఏ వస్తువు మీదైనా పడితే ఏమొస్తుంది మార్పు? శ్వాసలో మార్పు వస్తుంది. అంచేత సూర్యకిరణాలు తర్వాత మీరు గమనించవలసింది ఏంటి? శ్వాసని. సూర్యకిరణాలు ఒకటే, అందులో తేడా ఏం లేదు. కానీ అవే సూర్యకిరణాలు మరి ఆకు మీద పడతాయి, అరటి చెట్టు ఆకు మీద పడతాయి, అరటి చెట్టుకి అరటి చెట్టుకు కావలసినటువంటి శ్వాసనిస్తుంది లైఫ్. శ్వాస అంటే నా ఉద్దేశం అక్కడ ప్రాణం. మీ మీద పడుతున్నాయి సూర్యకిరణాలు, మీ శ్వాసని మారుస్తోంది, గమనించారా? అది వేద విజ్ఞానం అంటే. ఎక్కడికో పారిపోక్కర్లే, మీరు సంస్కృతంలో చదివితే వేద విజ్ఞానం రాదు మీకు, తిని ఆవు అంటూ కూర్చుంటారు. ఇందుకు చెప్తున్నాను, నేను చెప్పిన మాటలు చాలా మందికి నచ్చవు. నేను ముందే నాకు తెలిసింది చెప్పాను తప్ప నాకేం తెలియదు డైరెక్ట్ అనే చెప్తున్నా నేను. కానీ నా అదృష్టం దురదృష్టం, సైన్స్ చదువుకున్నా, శ్రీ సూక్తం ఉంది, శ్రీ సూక్తం చదివితే దారిద్ర్యం పోతుంది. అనంతపూర్లో నేను నా పిహెచ్డి తీసి సబ్మిట్ చేసి వైవా కోసం వెయిట్ చేస్తున్నా. అంటే అది ఫారెన్ ఎగ్జామినర్ అప్రూవ్ చేసి యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తే వైవాకు డేట్ ఇస్తారు. ఒక 5-6 నెలలు పడుతుంది ఈ ప్రాసెస్ పిహెచ్డిలో. కూర్చునుంటే కొంతమంది చాలా అందంగా, అసలు చూడగానే అసలు ఆ వర్సెస్ ఉట్టి పడుతోంది ఆ పిల్లల 12-13 ఏళ్ళు, నిజంగా అసలు ఇప్పటికి గుర్తున్నారు వాళ్ళు. నాకు ఇంటి ముందు వచ్చారు, కరెక్ట్ సంఖ్య గుర్తులేడు, 7 గురు 8 గురు వచ్చారు, 9 గురు. శ్రీ సూక్తం అద్భుతంగా చదివారు, లయబద్ధంగా చందోబద్ధంగా ఏ విధమైనటువంటి స్వర దోషము లేకుండా. నాకు స్వరం రాకపోవచ్చు కానీ స్వరదోషం ఉంటే పట్టుకోగలనుగా. సంగీత జ్ఞానం మనకి లేకపోవచ్చు కానీ వాడు అపస్వరం ఏదైనా పలుకుతే మీకు తెలిసిపోతున్నవాడు తప్పు పాడాడది. ఎంత అద్భుతంగా పాడారు వాళ్ళు. ఇప్పటికీ నా చెవుల్లో మీకు చెప్తూ ఉంటే కళ్ళమని నీళ్లు వస్తాయి, గింగుళ్ళు ఎత్తాయి. ఎంత అద్భుతంగా ఉందో అది. రైట్, లోపలికి రెండన్నా. వీళ్ళేమీ అనుకోకపోతే 3 రోజులైంది మేము భోజనం చేసి, కొంచెం మజ్జిగ ఇప్పిస్తారా? శ్రీ సూక్తము సస్వరంగా పారాయణ చేసినటువంటి వాళ్ళ గతి అది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎందుకు అలా జరగాలి? ఋషులు చెప్పింది తప్ప, మరి శ్రీ సూక్తం చదివితే ఏమవ్వాలి మీకు? రాజాధిరాజులు మీ వశం అవ్వాలి. చాలా బాగా చదివారు, చెప్తున్నారు ఇప్పటికీ నా రోమాలు రెక్కబడుచుకుంటాయి ఆ వాయిస్ గుర్తు చేసుకుంటే వాళ్ళది. ఎక్కడ తప్పిందంటే E=MC² అనే ఫార్ములా నువ్వు ఎన్నిసార్లు రిపీట్ చేసినా ఆటం బాంబు రాదు. దానికి కావలసినటువంటి వనరులు ప్రకృతిలో సమకూర్చుకోవాలి. రెసిపీ మాలతీ చందూర్ది, నేను చెప్పా కదా మైసూర్ పాక్ తయారు చేశాను ఒకసారని. అది మైసూర్ పాక్ నేను అనుకోవాలి, మిగతా వాళ్ళు అనుకోలే. అంచేత ఆ బుక్లో పెట్టుకుని అన్ని వంటలు రుచి చూద్దామంటే రుచి చూడలేవు. నువ్వు చదివితే రుచి వస్తుంది, కానీ ఆ పుస్తకం ఎప్పుడు ఉపయోగపడుతుంది నీకు? అందులో ఉన్న సామగ్రి మీరు తెచ్చుకోవాలి, దాన్ని ప్రాసెస్ తెలియాలి ఎలా చేసుకోవాలో. చేసుకున్నాక కరెక్ట్ గా దాన్ని వండగలగాలి, వండగలగాలి తినటానికి ఆకలి ఉండాలి. మీరు మళ్ళీ మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది ఉంటే తినలేరు. శ్రీ సూక్తం కూడా అంతే, వేద విజ్ఞానం కూడా అంతే. మానవ శరీరం మీద సూర్యకిరణాలు పడి శ్వాసగా మారినప్పుడు జరిగేటటువంటి మార్పుల్ని ఎలా లయబద్ధం చేసుకోవాలో, ఎలా క్రమబద్ధం చేసుకోవాలో వేద విజ్ఞానం తెలుపుతుంది. అది మర్చిపోయాం, ఫార్ములాలు ఖండతా పడుతున్నాం. కానీ ఫార్ములాలు అవసరమే. E=MC² అనేటువంటి ఫార్ములాయే మీకు తెలియకపోతే అసలు యాంటమ్మ కనిపెట్టే ప్రసక్తే లేదు. కనీసం ఫార్ములా మిగిలింది, నువ్వు కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు, ఎక్కడ తప్పు జరుగుతోంది? ఇందుకు ఋషులు చెప్పినట్టు ఆ ఫలితాలు రావటం లేదు. గుర్తుంచుకోండి మళ్ళా, యోగ విద్య అంటే మీ శరీరం మీద సూర్యుడు పడటం వల్ల వచ్చే శ్వాసలోని మార్పులే. ఇంకా యోగ విద్యకి ఇంకో అర్థం లేదు. విశుద్ధానంద సరస్వతి అని కాశీలో అద్భుతమైనటువంటి యోగి ఉండేవాడు, మనమందనే 1910-1911 లో కూడా జీవించి ఉన్నాడు అతను. పాల్ బ్రంటన్ గురించి చెప్పాను కదా నేను, రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన, మనం కాదు. ప్రపంచం అంతా ఈనాడు రమణ మహర్షి గురించి ఇంత బాగా చెప్తుంది అంటే ఆయన రాసిన పుస్తకాలే. ఆయన వెళ్ళాడు ఆ విశుద్ధానంద సరస్వతి దగ్గరికి. మీరేదో చాలా పెద్ద యోగిట కదా, సాధారణంగా నార్త్ ఇండియాలో గలీలు ఉంటాయి, గలీలు అంటే తెలుసు కదా మీకు, ఇలాగే నాపరాడు పరిచి ఉంటాయి అంతే. ఎద్దులు తిరుగుతూ ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి. ఎద్దు ఎదురుకుండా వచ్చింది అనుకోండి, ఇంక మీరు కదలలేరు, ఎవరింట్లోనో దూరాలి, అంత సన్నగా ఉంటుంది ఆ ఇళ్ళు అవిను. అంచేత వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇల్లు తుడుస్తారు కదా, ఇల్లు తుడిచిన మట్టిని బయట పారిపోయటం, సన్నటి గలీ అక్కడ మట్టి అంతా పోస్తూ కూర్చుంటే గలీజ్ అయిపోతుంది. అంచేత ఏం చేస్తారు వాళ్ళు, నైరుతి దిశలో సాధారణంగా వాళ్ళు తోసిస్తారు దాన్ని, ఈశాన్యం నుంచి మొదలెట్టి నైరుతిలో. అది కూడా నేర్చుకోండి, అది కూడా చాలా అవసరం వాస్తులు. ఎప్పుడు తుడిచినా ఈశాన్యం నుంచి నైరుతి వైపు తుడవండి, మట్టి అటు పెట్టుకోండి, పోగు చేసి పారేసేటప్పుడు పారేయొచ్చు. అక్కడ పొట్టింది, సాయంత్రం ఎప్పుడో మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, అప్పుడు మట్టి తీస్తారు, గంగలో పోస్తారు, ఏదో చేస్తారు, అది అక్కడ క్లీనింగ్ ప్రాసెస్. ఈయన 8:30 వెళ్ళాడు. వెళ్తే మీ యోగ విద్య భారతీయ యోగులు ఏం చేయగలరని అడిగాడు. సరే ఆ మూల ఉంది మట్టి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు మట్టి. లెన్స్ ఎక్కడుందని అడిగితే అక్కడ లెన్స్ లేదు, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తెలుసు కదా, 7 రూపాయలు 10 రూపాయలకి దొరుకు దొరికేది. మరి ఇప్పుడు కాస్త ఖరీదెక్కువైనా, మామూలు లెన్స్ బజార్లో దొరికేది, భూతద్దా ఉంటాయే, సూర్యకిరణాలు పెడితే ఓ చోట చేరతాయి. ఆ లెన్స్ కొనుక్కు తీసుకుని వచ్చాడు. పాల్ బ్రంటనే బయటకు వెళ్లి ఆ మట్టి మీద పెట్టాడు. సఫైర్ గా మారింది అది. సఫైర్ అంటే బ్లూ, బ్లూ స్టోన్ అంటే ఏంటి, నీలం. పాల్ బ్రంటన్ జెమ్ స్టోన్ గురించి తెలుసుకున్న వ్యక్తి కూడా, కనీసం అది 5-6 లక్షలు విలువ చేస్తుందా రాయి, నా కళ్ళ ముందే ఆ మట్టి నీలంగా మారిపోయింది అన్నాడు. పెట్టన్నాడు అక్కడ, మళ్ళా పో ఆ మట్టి తీసుకురా అన్నాడు. మళ్ళా కొంచెం మట్టి తీసుకొచ్చాడు, మళ్ళా సూర్యకిరణాలు దాని మీద పెట్టాడు, నవరత్నాలు అలా తయారు చేశాడు. ఇంకా అన్నాడు, చాలదా నవరత్నాలు తయారు చేస్తే మట్టితో, ఇంకా అన్నాడు, సర్వ పౌరాన్ని తీసుకురా అన్నాడు. వెళ్ళి తీసుకొచ్చాడు, మడ విరిచే అన్నాడు. చచ్చిపోయింది, గిలగిల కొట్టుకుంది, చచ్చిందా బతికిందా చూడన్నాడు. చచ్చిపోయింది గ్యారంటీగా అన్నాడు. మళ్ళా నేను ముట్టుకుంటే నీకు అనుమానం వస్తుంది, నువ్వే చూడనాయనా అన్నాడు. చచ్చిపోయింది సార్, నాకేం డౌట్ లేదు అన్నాడు. సరే నీ చేత్తోనే భూతద్దాన్ని పెట్టన్నాడు. సూర్యకిరణాలు దాని మెడ మీద పడేటట్టు 2-3 నిమిషాలు లేచి ఎగిరిపోయింది అది సూర్యకిరణ ప్రభావం. మరి మనం చేస్తే నవరత్నాలుగా మారుతుంది అది, మనం చేస్తే చచ్చిపోయిన పావురం బతుకుతుందా? ఎక్కడ మిస్ అవుతున్నా మనం, బతుకుతుంది మనం చేసినా కూడా. సమర్థ గురు రామదాస్ 13 అక్షరాల మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ్, ఆయన చేసిన మంత్రం అది. చేశాడు తపస్సు, 8 సంవత్సరాలు చేశాడు, బయటకు వచ్చాడు ఆ గుహల నుంచి. బయటకు వస్తుంటే ఎవరో పైన పక్షి వెళ్తూ ఉంటే కొట్టాడు బాణం వేసి, ఆయన కాళ్ళ దగ్గర పడింది. తన కాలు అలా పెట్టాడు ఎడంకాలు బొటకని వేలు చచ్చిపోయిన కాకి మీద. మనం పెడితే మన శరీరాలు ఆ సూర్యకిరణాలకి అనుగుణ్యంగా మార్చుకోవటమే యోగ విద్య. మన శరీరము శ్వాసకు అనుగుణ్యంగా మార్చటమే యోగ విద్య. అంతకంటే ఇంకేం లేదు, గాభరా పడకండి, పుస్తకాలు ఏం తిరిగేయకండి. అలా చేసేవాళ్ళు అప్పుడే ఉన్నారా? ఈ సమర్థ గురు రామదాస్ ఈ కాలపాడేగా, శివాజీ గురువు ఎప్పుడో ఋషి కాదు. ఇప్పుడు నేను చెప్పిన విశుద్ధానంద సరస్వతి ఈ కాలపు వాడే, 1910-11 కూడా జీవించున్నాడు. అదే కాకుండా నాగ్పూర్ దగ్గర ధూనివాలా బాబా అని ఒక ఆయన ఉండేవాడు. కలెక్టర్స్ కూడా దీని గురించి రాశారు వాళ్ళ పుస్తకాల్లో. నర్మదా నది ఒడ్డున తిరుగుతూ ఉండేవాడు పిచ్చాళ్ళగా బట్టలు లేకుండా. అక్కడ ఒక యోగి ఆశ్రమం ఉండేది. ఒకరోజు ఆ యోగి దగ్గరికి 700 కంటే పై మంది బస్సులు వేసుకొచ్చారు. మనకేంటి ఆశ్రమం అంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ లాడ్జింగ్, అందుకు అసలు ముందు అసలు ఆశ్రమానికి ఎందుకు వెళ్తామంటే ఫ్రీ ఫుడ్ ఫ్రీ లాడ్జింగ్. సరే బానే ఉంది. వచ్చేసారు, ఎలా తిండి పెడతాం 700 మందికి సడన్ గా? వెళ్ళండి, నర్మదా నది వద్దని ఎక్కడో పడుకుని ఉంటాడు ఆయన ధూని వాళ్ళ. ఆ పిచ్చివాడు ఏం చేస్తాడు, యోగి మీరు ఇంత పెద్ద యోగి కదా, నేనేమి చేయలేను, ఏమైనా చేయగలిగితే ఆయనే చేయగలడు. వెళ్లారు, ఇలా మా గురువుగారు పంపించారు మీ దగ్గరికి, సడన్ గా ఇంతమంది వచ్చేసారు, నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి పరిస్థితి వస్తుంది, చెప్తే విండు కదా వాడు. సరే బాక్స్ తీసుకురమ్మన్నాడు, ఏదో మామూలు ప్లేట్ లాంటిది. నర్మదా నది ఇసుక తీసి అలా పోసాడు, తీసుకోండి అన్నాడు. భయం కదా యోగులకి, కనీసం భారతదేశంలో యోగులకి ఆ మాత్రం గౌరవం ఉంది. వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా డైరెక్ట్ గా వాళ్ళని ఏమన్నారు, వాళ్ళు వెనకాతలు ఏమన్నా. అంచేత గురువు గారి దగ్గరికి ఇసుక తీసుకుపోయారు. తీసుకుపోయి ఇది ఇచ్చాడు బూడిద, మీరేమో ఆయన దగ్గర పంపించారు, ఆహా అలాగా ఆయనే ఇచ్చాడా, అయితే వంట పాత్రలన్నీ ఉన్నాయి కదా కడిగేసి సిద్ధం చేయండి అక్కడికి, నేను వస్తున్నాను అని చెప్పి ఆ వంట పాత్రలన్నింటిలోనూ తలో కొంచెం ఇసుక వేసి తలిపేసాడు. తలుపు తెరిస్తే రెడీ ఫుడ్, 700 మందికి పెట్టాడు, ఫుడ్ అయిపోయింది. కరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి సరిపోయింది ఫుడ్. ఈ కాలంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇలాంటివి నేను చాలా చూసి ఉండొచ్చు. నల్లమస్తాందర్గా అటువంటి వ్యక్తి ఎవరికి తెలుసు అతని గొప్పతనం. 300 మంది పైగా భారతదేశంలో ఆంధ్రాలో 15వ శతాబ్దం నుంచి పుట్టారు. ఇంత శక్తి ఉన్నటువంటి యోగులు, ఇంత శక్తి ఉన్నటువంటి యోగులు ఏ మాత్రము తక్కువ లేదు. కానీ వాళ్ళని ఇవంతా అడగంగా మీకు ఆ యోగ విద్య ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుంటే వాళ్ళు బ్రహ్మానంద భక్తులు అయిపోయేవాళ్ళు. విద్య తెలుసున్నవాడు ఇంకోటి చెప్పకుండా ఉండలేడు, అది ఎలాగో అలా నోట్లోంచి బయటకు. అది అడగంగా ఇంకోటి వచ్చాడు ఒక జమీందారు అధూనివాలా బాబా దగ్గరికి, షాలువా కప్పాడు, జరీ షాలువా రాజవరో. ఆయన ఏ మూడ్ లో ఉన్నాడో ధూనివాలా బాబా తీసి మంటలు పడేసాడు. ధూని అంటే తెలుసు కదా, ఆ మంట ఎప్పుడు ఆయన దగ్గర, అందుకనే ఆయన ధూనివాలా బాబా అనేవారు. ఎక్కడుంటే అక్కడ మంట పెట్టుకునేవాడు. అందులో పడేశాడు, అది కాలిబూడిదైపోయింది. ఇంకా రాజుగారి బాధ చూడాలి. అన్నిటికంటే బాధ ఏంటంటే అంత ఖరీదైంది ఎందుకు కప్పేనా, మామూలుది కప్పుంటే పోయేది కదా, నిప్పులో పడేశాడే అది రా అన్నాడు. తీసుకుని షాలువా అన్నాడు. ఆయనకి ఓ తమాషా అయినటువంటి అలవాటు ఉండేది. ప్రతి వాళ్ళకి ఓ బలహీనత ఉంటుంది. ధూని వాళ్ళ బాబా కూడా ఓ బలహీనత ఉంది. ఆయనకి మూడొస్తే చచ్చిపోతాడు, మళ్ళా మూడొస్తుంది, మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత. ఇక్కడ సమాధి కట్టేసి అయ్యో మా ధూని వాళ్ళ బాబా మరిగా మరిగా అని వీళ్ళు అవస్థపడి కళ్ళని కాల్చేసి చేసేవాళ్ళు. అక్కడ మళ్ళా ప్రత్యక్షమయ్యాడు ఇంకో ఊళ్ళు, ఇదే శరీరం ఇదే వ్యక్తి. మళ్ళా మూడొచ్చేది, మళ్ళా చచ్చిపోతూ ఉండేవాడు. గెజెట్స్ లో అప్పుడున్నటువంటి కలెక్టర్స్ పబ్లిష్ చేశారు. ఇది ఎక్కడ మనం మన పిల్లలకి చెప్తాం? కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా నేను, ఆ సూర్యుడి యొక్క కిరణాలే ఇన్ని మార్పులు తెస్తున్నాయి ప్రకృతిలో. సూర్యుడు చుట్టూ భూమి తిరగటం వల్లే కదా ఈ ఋతువులు మారుతున్నాయి, ఋతువులు మారటం వల్లే కదా మనకు ఆహారం వస్తుంది. ఇది వేద విద్య అంటే. వేద విద్య సంస్కృతంలో రాసిన చదివితే మీకేమీ అర్థం కాదు, కానీ ఇది అర్థం అవుతుంది, ఎవరికైనా అర్థం అవుతుంది. కాస్త కళ్ళు తెరుచుకుని మౌనంగా ఉండి వాడి శరీరం మీద సూర్యకిరణాలు ఎలాంటి మార్పు తెలుస్తున్నాయో ప్రయత్నించుకుంటే ఆ ప్రయత్నానికి గాయత్రి మంత్రం చాలా సహాయం చేస్తుంది. అందుకని గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదంటాం. మించిందంటే మిగతా తక్కువని కాదు, వంట అంతా చేశాం. ఓ రాజుగారికి 5 ఆరుగురు పిల్లలు ఉన్నారట, అందరికీ పెళ్లి చేశాడు రాజు. మూడు ఇప్పుడు మూడు వస్తే అప్పుడు వెళ్లి పిల్లల్ని చూసుకుని వస్తూ ఉండేవాడు ఆడపిల్లల్ని. నేను అడుగుతూ ఉండేవాడు పెద్దమ్మాయిని, ఏమమ్మా నువ్వు అంతే నేనంటే నీకు ఎంత ఇష్టం, పిండి వంట ఏదో చెప్పారు అంత ఇష్టం అని. సరే శాంక్షన్ భూమి అనేవాడు. చివరి అమ్మాయి దగ్గరికి వచ్చాడు ఇలాగా, ప్రతి వాళ్ళు నాకు లడ్డు అంత ఇష్టమను, నాకు ఇదంత ఇష్టమని ఏదో చెప్పారు. ఉప్పు అంత ఇష్టం అంది చివరి పిల్ల. ఒళ్ళు మండిపోయింది రాజుకి, ఎందుకు పనికిరాని ఉప్పుతో నన్ను పోలుస్తుందా, కోపం వచ్చింది. కానీ మరి చిన్న కూతురు అంటే ఆయనకి ఎక్కువ ప్రేమే. చిన్న కూతురికి అర్థమైపోయింది నాన్న కోపం వచ్చింది, మిగతా ఆరుగురు ఏదో చెప్పారు, దేనేదో తప్పు చెప్పేశాను కాబోలని. అక్కలేం చెప్పాను, నాన్న ఏం చెప్పారులే వాళ్ళకి లడ్డూలు అంటే అంత ఇష్టం అన్నారు, ఇదంతే నేనంటే అంత ప్రేమ అన్నారు, నువ్వేమో ఉప్పు అంత ప్రేమ అన్నావు, నా కర్మ. సరే రాత్రి భోజనం పెట్టింది, వంట చేసింది, ప్రతి ఐటమ్ బాగా చేసింది కానీ ఉప్పు వేయలే, అంత బాగా చేసింది ఉప్పు వేయలే. ఇదేంటమ్మా ఉప్పు వేయలేదు అన్నాడు. అంతే నాన్న అంతే అంత ఇష్టం నాకు నువ్వంటే అంది. గాయత్రి మంత్రం అలాంటిది, 24 అక్షరాలు సింపుల్ గా, ఓం భూర్భువసు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. యుగ యుగాలుగా ఋషులు సూర్యుడితో మెనికి ఉన్నటువంటి సంబంధాన్ని దాంతో పట్టుకున్నారు. మీరు పట్టుకోండి దాన్ని, అదే అర్థం చేసుకోండి, ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఆ ఉపయోగించుకోవటం నేర్చుకోవటానికి మళ్ళా నేను చెప్తున్నాను, సూర్యుడు శ్వాసగా మారుతాడు. శ్వాసగా మారినప్పుడే సూర్యకిరణము ఇన్ని రకాలుగా మారుతాడు. సూర్యకిరణాలు ఏడే, అదే సూర్యకిరణాలు మర్యాకు మీద పడుతుంది, గడ్డి మీద పడుతుంది, మిగతా వాటి మీద పడుతుంది. ఏ చెట్టుకు తగినట్టు శ్వాస ప్రాణం ఇస్తుంది. మర్రి చెట్టు మర్రి చెట్టుగానే పెరుగుతుంది, వేప చెట్టు వేప చెట్టుగానే పెరుగుతుంది. దాని విత్తనాలు కూడా సూర్యుడి శక్తి వల్లే వస్తాయి. కానీ పెరగటం అనేది దేని వల్ల జరుగుతుంది, శ్వాస వల్ల జరుగుతుంది. అంటే సూర్యకిరణానికి శ్వాసకి మీరు తేడా తీసుకురండి. చాలా మంది ఏం చేసుకుంటారు, రెండు ఒకటే అని చెప్పాను అనుకుంటారు. ఒకటే అని నేను చెప్పటం లే, సూర్యకిరణాలు శ్వాసగా మారుతున్నాయి. ఒకటి కాదు, ఒక స్టెప్ కింద దిగింది అది. సూర్యకిరణాలు చెట్ల మీద పడ్డాయి, పడగానే దాని శ్వాసలో మార్పు వచ్చింది. మార్పు దేనివల్ల వచ్చింది, సూర్యకిరణాలు వచ్చి. అది నేను చెప్పే లింక్, సూర్యకిరణాలు శ్వాస కాదు, శ్వాసలో మార్పు సూర్యకిరణాల వల్ల వచ్చాయి. అందువల్ల మన నాసికలో మిమ్మల్ని గమనించమంటున్నప్పుడు ఇడ పింగళ సూర్యకిరణము చంద్రకిరణము, చంద్రస్వరము సూర్యస్వరము అని చెప్తాం. ఏం లే అక్కడ, మీరే పుస్తకాలు తీసేయకండి, అక్కడ ఏమి పుస్తకాలు మీకు అక్కర్లేదు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే సూర్యకిరణం అర్థమైంది కదా, శ్వాస ఎలా మారుతుందో. మరి చంద్రుడు ఏం చేస్తున్నట్టు, సోమో భూత్వా రసాత్మక, ఔషధాన్ని నేను పోషిస్తున్నాను, చంద్రకిరణాల రూపంలో ఔషధాన్ని నేను పోషిస్తున్నాను. ఔషధం అంటే ఆహారం, ప్రాణశక్తి కలిగినటువంటి ఆహారాన్ని ఔషధము అంటాం. మందనే అర్థం కాదు, అన్నాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటే మందు అవుతుంది. అందుకంటే ఏం లే, మందుకే ఔషధానికి తేడా అంతే. అంచేత సూర్యుడి యొక్క కిరణాలు చంద్రకిరణాలుగా ఎలా మారుతాయి, మనకి చంద్రుడి కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, సూర్యకిరణాలే చంద్రుడి మీద పడుతున్నాయి, పడి మన వైపు వస్తున్నాయి. అంచేత పేరుకి మనం చంద్రకిరణాలు అంటున్నాం, కానీ ఆ చంద్రకిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకి సూర్యుడి నుంచే. అందుకే వేద విద్య సూర్య విజ్ఞానం అన్నా ఒకటే అని చెప్తుంది. అన్నిటికీ మళ్ళా మళ్ళీ తిరిగి మనం సూర్యుడి దగ్గరికి వెళ్తాం. కానీ చంద్రకిరణాలలో సూర్యుడిలో ఉన్నటువంటి వేడి లేదు, చల్లదనం ఉంది, పోషణ శక్తి ఉంది, ప్రఖరత లేదు, సజలత్వం ఉంది. ప్రఖర ప్రజ్ఞ అదే గురువుగారు చెప్పింది, అది ఎవడు పట్టుకున్నాడో ఆయన సమాధిగా పేరు పెట్టారు. ఆయన భలే ఆనందించుకుంటూ ఉంటాడు అనుకుంటాను శిష్యుని చూసి. ఆయన సమాధి గురించి ఆయన చెప్పలే, సూర్యుడి యొక్క కిరణాలు ప్రఖరంగా ఉంటాయి, చంద్రుడి యొక్క కిరణాలు సజలత్వం కలిగి ఉంటాయి, చల్లగా ఉంటాయి. కానీ చల్లగా ఉన్నటువంటి ఆ సూర్యుడి కిరణాలే చంద్రకిరణాలు అని మనం పిలుస్తాం. ఇవి 16 రకాలుగా మాత్రమే మన వద్దకు వస్తాయి. మన వద్దకు అంటే ఎవరి వద్దకు, మానవ శరీరధారులకు అర్థమయ్యేవి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం ఎప్పుడు మాట్లాడినా మనమే అంతా అనుకుంటాం. శబ్దతరంగాలు ఉన్నాయి, మన చెవులకి వినబడని శబ్ద తరంగాలు కూడా ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్. 20-20,000 హెర్ట్స్ మధ్యన మనకి వినిపిస్తుంది చెవులు. అంతకంటే చిన్నదైనా వినిపించదు, అంతకంటే ఎక్కువ స్వరం అయినా వినిపించదు మనకి. అంచేత మనకి వినిపించింది అంటే అదే శబ్దం యొక్క తరంగాలు అనుకోకండి, దాని వెనకాతలా చాలా ఉన్నాయి. అల్ట్రాసౌండ్ అంటాం, దానికి వెనకాతలా ఉండొచ్చు మైక్రోసౌండ్ అంటాం. కళ్ళు అంటే విజిబుల్ వైట్, చిన్న బ్యాండ్ ఎరుపు నుంచి వైలెట్ మధ్యనే కనిపిస్తుంది మనకి. ఆ పైన చాలా కిరణాలున్నాయి, దాని కిందన చాలా కిరణాలున్నాయి మనకు కనిపించడం లే. అవి కనిపించేటట్టు చేసుకోవటమే యోగ విద్య. ఆ సూర్యకిరణాలలో దివ్యత్వం ఆపాదించుకోమని చెప్తున్నాం కదా, అది వస్తుంది మీకు. మీరేం చేయక్కర్లే, మీ శరీరము దానికి అనుగుణ్యంగా ప్రకృతి మార్చినందుకు మానవ శరీరము దుర్లభం అన్నాం. దుర్లభం అంటే అసంభవం కాదు, చాలా కష్టం మీద దొరుకుతుంది. ఇంజనీరింగ్ సీటు దుర్లభం, మెడికల్ సీటు దుర్లభం, మానవ శరీరం దుర్లభం. మెడికల్ సీట్ వస్తుంది సినిమాలు చూస్తూ కూర్చుంటాడు, ఇంజనీరింగ్ సీట్ వస్తుంది నక్సలైట్స్ లో జాయిన్ అవుతాడు. మానవ శరీరం వచ్చింది, అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. దుర్లభమైనటువంటి మానవ శరీరం వచ్చాక ఆ వేద విద్యను మనం తెలుసుకోలేకపోతే మీరు భౌతిక జగత్తులో ఎంత ఉచ్చస్థితికి వెళ్ళినా వేస్ట్. అది ఆ జ్ఞానం ఉన్నవాళ్ళని ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నాం కదా, అందుకు నేను చెప్తున్నా. దానికి వయసుతో నిమిత్తంలే, ఏమీ పర్వాలేదు. మీ వయసు ఎంతైనా, ఎంత చిన్నవాళ్ళైనా పర్వాలేదు, ఎంత పెద్దవాళ్ళైనా పర్వాలేదు. సూర్యకిరణాలు ఒకటే, దాంట్లో వచ్చేటటువంటి మార్పులు ఒకటే. చంద్రకిరణాలు సూర్యుడి నుంచి, సూర్యుడు చంద్రుడికి మధ్య పడేటటువంటి, పృథ్వీకి మధ్య పడేటటువంటి కోణాలు 16 రకాలుగా మారతాయి. పట్టుకుని వశం చేసుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కృష్ణుడు అంటాం. 12 కళ్ళు మాత్రమే వశం పరుచుకున్నవాణ్ణి రాముడు అంటాం. 3 కళలు మాత్రమే వశం పరుచుకున్నవాణ్ణి పరశురాముడు అంటాం. వీళ్లు సూర్యకిరణాల మీద అథారిటీస్. వీళ్లు చంద్ర కళలు 3 మాత్రమే పట్టుకుంటే పరశురాముడు, 12 మాత్రమే పట్టుకుంటే కృష్ణుడు రాముడు, 16 పూర్తిగా పట్టేసుకుంటే కృష్ణుడు జగద్గురు అవుతాడు. కానీ ఇది కూడా సూర్యకిరణాలే. చంద్రుడు ద్వారా మనకు వచ్చేటటువంటి సూర్యకిరణాలు శ్రీ విద్య. ఇంతకీ గాయత్రి నుంచి ఏమొస్తుంది మరి? సూర్యుడి నుంచి శ్రీ విద్య వస్తుంది, షోడశ విద్య వస్తుంది. ఇంతకీ షోడశ విద్య అందరూ చేయొచ్చా చేయకూడదా? తెలిస్తే అందరూ చేయొచ్చు, ఎవడు చేయొద్దు అన్నాడు? చంద్రుడు ఒక్క కిరణాలు నేను ఉపయోగించుకుంటాను అంటే మిమ్మల్ని ఆపగలిగే దమ్ము ఆవిడకైనా ఉందా? ఆపండి చూస్తాను. తెలిస్తే కదా ఈ శ్రీ విద్య, ఈ గాయత్రి విద్య, ఇదే ఈడ పింగళ శ్వాస. ఈ మంత్రాల జోలికి వెళ్ళకండి మీరు. మీరు గాయత్రి మంత్రం ఎన్ని కోట్లు చేశారు? కయైల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం ఎంత చేశారు? ఎంత చేసినా ఒకటే ఫార్ములా మాత్రమే అది. మీ శ్వాస మీరు గమనించుకోండి, మీ శ్వాస మీరు గమనించుకుంటూ ఉంటే తమాషా అయినటువంటి అనుభూతి మీకు అతి త్వరలో రాబోతుంది. ఈ 4 రోజులు మీరు చేసుకుంటే అదేంటి అంటే, 2 నాసికా రంధ్రాల నుంచి సమానంగా శ్వాస వెళ్లదు. ఓసారి ఎడం వైపు నుంచి ఎక్కువ వెళ్తున్నట్టుంటుంది, ఓసారి కుడివైపు నుంచి ఎక్కువ వెళ్తున్నటువంటిది గాయత్రి శ్వాస. ఎడం వైపు నుంచి ఎక్కువగా వెళ్తున్నటువంటిది శ్రీ విద్య శ్వాస, లలితా శ్వాస, మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోండి. ఈడ పింగళ, అందుకు శ్వాసను గమనించమంటున్నా. మీరు అది ఏదో సాధారణంగా గమనించకండి, దాని వెనకాతలా అద్భుతమైనటువంటి శక్తి తరంగాలున్నాయి, అద్భుతమైనటువంటి విజ్ఞానం ఉంది. ఆ అద్భుతమైనటువంటి విజ్ఞానం మీ కళ్ళ ముందు విప్పారాలి, పుస్తకాల్లో కాదు. పుస్తకాల్లో చదివితే ఏం లాభం? ఇప్పుడు ఇంతమంది గురించి, యోగుల గురించి చెప్పాను, మనం ఏం చేయగలమా? ఏం చేయలేము. కానీ ఆ యోగులు ఏమి చదువుకునే వాళ్ళు కూడా ఈ శ్వాస మీద, దాని మీద అధికారం సంపాదించుకున్నారు కనుక మ్యాజిక్లు చేయగలుగుతున్నారు, వాళ్ళ జీవితాలతో ఆడగలుగుతున్నారు, మన జీవితాలలో వచ్చేటటువంటి కష్టాలని కూడా లీలగా తీసేయగలుగుతున్నారు. తీయగలరు మీకు ఆ శ్వాస మార్చుకోవటం వస్తే, శ్వాసను ఉపయోగించుకోవటం వస్తే. ఉపయోగించుకోవటం తర్వాత ముందు గమనించుకోండి దాన్ని. ఉపయోగించుకోవటం నేర్పేయండి మాస్టర్ అని అడుగుతారు, ఏం నేర్పేది నేను? అసలు నిరంతరము శ్వాస మీద మీ దృష్టి ఉంటే తప్ప దాన్ని ఉపయోగించుకోవటం నేను నేర్పలేను. నేను అసంభవం అది. కానీ గుర్తుంచుకోమంటే పనులు మానేశా మాస్టర్, మీరు చెప్పారు మీరు శ్వాస చూసుకోమన్నా, అన్నం కుంపటి మీద ఉంది మర్చిపోయాను. మీరు శ్వాస చూసుకోమన్నారు, క్లాస్కి వెళ్ళలేదు. అన్ని పనులు చేస్తూ మీరు శ్వాస పీలుస్తున్నారు కదా. ఇన్నాళ్ళు మీరు ఏ పని చేస్తున్నా శ్వాస ఆడుతూనే ఉందిగా. ఆ శ్వాస ఆడుతూ ఉన్నది అని గమనించుకోండి అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, నేను చెప్తోంది అర్థమండి. ఆ పాప గుణుగుతోంది, అది వినిపిస్తోందా లేదా మీకు? అది మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేసింది? గమనించారంతే పాప అక్కడ ఉంది అని. ఆ కాగితాలు అలా ఎగురుతున్నాయి, మీతో మాట్లాడుతున్నాను, నేను చెప్పదలుచుకున్నది ఏమైనా మర్చిపోయానా, మాట్లాడటం ఆపేశానా? ఎగురుతున్నాయి కాగితాలు, శ్వాసను అలా గమనించండి. అదే అర్థం చేసుకోండి, రిపీటెడ్ గా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు గమనించటం చూడటం ఒకటి అనుకుంటున్నారు. మీ దృష్టి శ్వాస మీద ఉండక్కర్లే, మీ గమనము శ్వాస మీద ఉండాలి. ఉదాహరణ, మా గురువు గారు ఏమిచ్చేవాళ్ళంటే, మిలిటరీలో యుద్దం అయిపోయింది, ప్రమాదకరమైనటువంటి ఫ్రంట్ లో కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, వెళ్లాడు ఫ్రంట్ కి, యుద్దం పరిసమాప్తి అయిపోయింది, వాడు బతికే ఉన్నాడు, వస్తున్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ రోజే రావాలి వాడు. ఏం చేస్తారు మీరు? అన్ని పనులు చేస్తారు, ఇంట్లో అందంగా అలంకరించుకుంటారు, బట్టలు సర్దుతారు, వాడికి కావలసిన పిండి వంటలు చేస్తారు, కానీ వీధిలో ఏదైనా చప్పుడవుతే ఆ గమనము, ఆ విధమైన అవేర్నెస్, అదే అర్థం చేసుకోండి. శ్వాస మీద దృష్టి అంటే, శ్వాసం చూస్తూ మీరు పనులు చేయటం కాదు, శ్వాస నడుస్తోంది, పనులు చేస్తున్నాను, దానివల్ల ఏమవుతుంది అన్నది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, అదేమవుతుందో చూస్తారు తప్ప శ్వాసం చూడరు. నా బాధ అది, నేను చాలాసార్లు ముందు చెప్పేశాను చాలా మందికి, ఇంకా వాళ్ళు ముందుకు రాలేకపోయారు అంతే. అది జరుగుతుందో లేదో చూడటమే తప్ప శ్వాస మర్చిపోతారు. అందుకని నేను నేర్చుకుంటా మీతో చెప్తా చెప్తా, ఏం చెప్పాలో ఎంతవరకు చెప్పాలో, అంచేత ఏం చెప్పానో అర్థం చేసుకోండి. ఇవాళ ఆల్మోస్ట్ యోగ విద్యకి ఆధారమైనటువంటి విద్యలు చెప్తున్నాను నేను. మొట్టమొదట ఏం చెప్పాను? వేద విద్య అన్నా సూర్య విద్య అన్నా ఒక్కటే, అసలు ఏమీ తేడా లేదు. వేదాలు జోలికి మీరు వెళ్లాల్సిన పని లేదు. వేదాలు ఏ భాషలో అయినా ఉండవచ్చు, సంస్కృతంలోనే ఉండాలని రూల్ లేదు. మీరు ఎంత కరెక్ట్ గా వేదాలను ఉచ్చారణ చేసినా వాటి అర్థాలు మీకు తెలియకపోతే అది పనికిరాదు అని ఋగ్వేదంలో 164వ సూక్తం ఉంది. దాంట్లో ఒక మంత్రం ఉంది, కిం రిచా కరిష్యసి. ఆ మంత్రం ఏం చేస్తుందో నీకు అర్థం తెలియకుండా నువ్వు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే మమ్మల్ని తిట్టకండి అంటుంది ఆ మంత్రం. మంత్రం ఉంది అక్కడ, మీకు తెలియదు అర్థం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో. ఆ చివరి బిట్ నాకు గుర్తుంది, ఆ మంత్రం మొత్తం గుర్తులేదు. కిం రుచా కరిష్యసి, ఆ మంత్రం ఏం చేస్తుంది నీకు అర్థం తెలియకపోతే? అర్థం తెలిస్తే మంత్రం కండతా పట్టక్కర్లే. అంచేత వేద విజ్ఞానం అంటే సూర్య విజ్ఞానమే, వేద విజ్ఞానం అంటే సూర్య విజ్ఞానమే, అది బాగా గుర్తుంచుకోండి మీరు. ఆ సూర్యుడు మీ కళ్ళ ముందే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ సూర్యుడి యొక్క శక్తి రామాయణ మహాభారతాల్లో వర్ణించబడింది. సూర్యుడిని దాటి ఎక్కడా ఏమీ వర్ణించబడలేదు. వేద విజ్ఞానంలో కూడా సూర్యుని దాటి ఏది వర్ణించబడలేదు. విష్ణువు, మధ్యాహ్నం సూర్యుడికి విష్ణువు అని పేరు. బ్రహ్మ పొద్దున్న ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి పేరు. శివుడు, రుద్రుడు రాత్రి అస్తమిస్తున్నటువంటి సూర్యుడికి పేరు. వాడి క్వాలిటీస్ మారుతాయి, అంత బాగా పట్టుకోగలిగారు వాళ్ళు. 12 నెలలలో ద్వాదశాదిత్యులు, అవన్నీ కేశవనామాలే. 24 కేశవనామాలు మనం చదువుతాం, పొగలు 12, రాత్రి 12. అంటే అవంతా సూర్యుడికి సంబంధించినటువంటి వెరైటీ. వేద విద్య మొత్తం అది చెప్పింది వాళ్ళు, నేను జాగ్రత్తగా అర్థం చేశాను. రెండోది ఏం చెప్పాను? వేద విద్యలోంచి పుట్టుకు వచ్చేది చంద్ర విద్య, అందుకే రామాయణాన్ని పాలించినటువంటి రాజులు ఇక్ష్వాకు వంశపు రాజులందరూ సూర్యవంశపు రాజులు, మహాభారతంలో ఉన్నటువంటి రాజులందరూ చంద్రవంశపు రాజులు. చాలా అద్భుతంగా ఆ విద్యను మనకు అందించారు ఋషులు, కథల రూపంలో అందించారు. అంటే కథలు గుర్తుంటాయి, మిగతా గుర్తుండవు. ఋషులు ఎంత మన మీద ప్రేమో, ఎంత అవగాహన ఉందో వాళ్ళకి మానవీయ మనోవిజ్ఞానం మీద, సైకాలజీ మీద, కథలుగా చెప్పింది గుర్తుందంతా, లెక్చర్ పడితే గుర్తుండదు. ఒక కథ గుర్తుండదు, కచదేవయాని కథ అందరికీ గుర్తుంది. కానీ ఒక్కడూ నన్ను ఒక ప్రశ్న అడగలేదు, కచదేవయాని కథ అందరికీ తెలుసు కదా, ఏంటి కచదేవయాని కథ? గురువు అంటే దేవతల రాజు, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కొడుకు కచుడు మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్తాడు. నా అనుమానం, నేను చెప్పాక మీకు అనుమానం వస్తుందేమో,
కానీ అనుమానాన్ని వదిలేయండి. నా అనుమానం ఏంటంటే దేవతలకి మృత సంజీవని విద్య అవసరం ఏమిటి? దేవతలు అమరులు కదా, అప్పటికి అమరులే వాళ్ళు. అమరులు కాకపోతే దేవతలు అనే పేరే ఇవ్వంగా వాళ్ళకి. మృత సంజీవిని విద్య ఎందుకు నేర్చుకోవటానికి వెళ్ళాడు? ఆ కథలో ఉన్న ఆ క్వశ్చన్ ఎవడైనా వేయగలిగితే వాడు వేద విద్య అర్హుడు. ఆ అనుమానం రావాలనే పెట్టారు వాళ్ళు ఆ కథ. మీకు అనుమానం రావాలి కావాలని అలాంటి కథలు తయారు చేశారు వాళ్ళు. పిచ్చి పిచ్చి కథలు అనిపిస్తాయి పైకి, కానీ కొంచెం ఆలోచించేసరి కదా మీకు అనుమానం వస్తుంది వాళ్ళు తప్పు రాసి ఉండరు. ఆ నమ్మకం ఉంచుకోవాలి మళ్ళా మనం. అది గ్యారంటీ అయిపోయాక ఇంకా మీకే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. తర్వాత చెప్తాను ఆ ఋషుల యొక్క కథల్ని ఎలాగ ఇంచంటే అది ఆ విద్య మనకి ఇప్పుడు అనవసరం. కానీ సూర్య విజ్ఞానం రామాయణంలో మీకు తెలిస్తే చంద్ర విజ్ఞానము, సూర్య విజ్ఞానాన్ని త్రేతాయుగం అన్నాం, చంద్ర విజ్ఞానాన్ని ద్వాపర యుగం అన్నాం, మరి ఈ యుగం అగ్ని విద్య. సిగరెట్ అందుకు అలుస్తున్నాయేమో, చేతులు అగ్ని ఉండాలని. అది కరెక్టేనేమో, కానీ కాలుస్తున్న వాళ్ళు అగ్ని విద్య కాదు అది చెప్పి కాలుస్తున్నావు అంటే ఒప్పుకోను, కాలుస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మానేయండి, ఆ మాత్రం కంట్రోల్ లేకపోతే ఎట్ట. ఇంచేత ఈ అగ్ని విద్య ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అగ్ని విద్య ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఈ అగ్ని విద్య ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిస్తే అగ్ని ఉత్పన్నం అవుతుంది. ఎలా? సూర్యుడు పాజిటివ్ కరెంట్, చంద్రుడు నెగిటివ్ కరెంట్. పాజిటివ్ నెగిటివ్ వైర్ కలపండి ఏమవుతుందో చూడండి, అగ్ని ఉత్పత్తి అవుతుంది. అగ్ని విద్య ఈ మూడే విద్యలు, త్రయీ విద్య, త్రైవిద్య మాం సోమపా పూత పాప యజ్ఞై దృష్ట్వా సర్గతిం ప్రాప్తయంతి తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగా. దివ్యమైనటువంటి భోగాలు, దివిదేవ భోగాన్, దివులు అంటే అంతరిక్షంలో దేవతలు పొందేటువంటి భోగాలన్నీ కూడా ఈ త్రైవిద్య తెలిసిన వాళ్ళు భూలోకంలోనే పొందగలరు. ఎందుకు పొందలేరు? సూర్య విద్య, చంద్ర విద్య, అగ్ని విద్య. సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడంకన్ను, రెండిటికీ మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రము. కన్ను తెరిస్తే మన్మధుడు భస్మం అయిపోయాడే అగ్ని, మరి మనం పుట్టించగలమా అగ్నిని? మీ యజ్ఞ విద్యలో అది నేర్చుకోండి మీరు, అవి రెండు ఎలా కలపాలి శ్వాసని. సూర్యుడు చంద్రుడిలో ఉండేటటువంటి ఆ కిరణాలను కలిపి మీరు అగ్నిని పుట్టించాలి మంత్రాలతో, అగ్గిపెట్టెతో కాదు. పూర్వకాలం ఋషులు చేయగలిగేవారు. చూద్దాం అది ఎలా చేస్తామో. ఆ మ్యాజికల్ జోరికి ప్రస్తుతం మనం వెళ్ళకలేదు, అదేం పెద్ద కష్టమైనటువంటి విద్య కాదు. ఇంత ఫాస్ఫరస్ ఆకాశంలో పెడితే కమ్మంట వస్తుంది, దానికోసం మీరు పెద్ద యోగ విద్య నేర్చుకోకల్లే. ఫాస్ఫరస్ ముక్క అక్కడ పెట్టారనుకోండి అదే మండుతుంది. దానికి అగ్ని విద్య నేర్చుకోవాలా మీరు, యోగ విద్య నేర్చుకోవాలా? వద్దు, ఆ మ్యాజిక్ల వద్దు. కానీ అది చేయగలిగేవాళ్ళు అప్పుడు వాళ్ళు. అంచేత మీరు మొత్తము సాధనా విధానం, శ్వాసని గమనించమంటలో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ మూడు విద్యలు శ్వాసలో ఉన్నాయి, అగ్ని విద్య, సూర్య విద్య, చంద్ర విద్య. ఎడం ముక్కులోంచి మీ శ్వాస వెళ్తున్నప్పుడు చంద్ర విద్య మీద మీకు ఆధిపత్యం వస్తుంది. కుడి ముక్కులోంచి శ్వాస వెళ్తున్నప్పుడు సూర్య విద్య మీద ఆధిపత్యం వస్తుంది. ఈ రెండూ బ్యాలెన్స్ అయినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పాను నేను, ప్రాణాపానం సమకృత్వ. ముందు చెప్పాను కదా ప్రాణముద్ర, మళ్ళా ఆవిడ వేసుకున్నట్టు లేరు, వేసుకున్నారులే కొంతమంది. ప్రాక్టీస్ చేయండి. అది ఒక రోజులో పిల్లవాడు పెరిగి 16 ఏళ్ల వాడు అయిపోడు, 16 ఏళ్లు ఆగాలి. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు 16 ఏళ్ల వాడు అవ్వాలి అంటే ఒక రోజు తక్కువైనా వాడికి 16 ఏళ్లు రావు, గవర్నమెంట్ రూల్స్ ఒప్పుకోవు. 16 ఏళ్ల వాడు అవ్వాలి అంటే వాడు డేట్ ఆఫ్ బర్త్ నుంచి కరెక్ట్ గా 16వ సంవత్సరం రావాలి. 15 సంవత్సరాల 364 రోజులు అయింది అంటే వాడు అప్లికేషన్ రిజెక్ట్. సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి, చెప్పినవి డైరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్తారు. మీరు ఏ విధమైనటువంటి బాధబందీ లేదు, ఏ విధమైనటువంటి బలవంతాలు లేవు, నమ్మకాలు అక్కర్లే. మీ శ్వాస మీరు గమనించుకుంటున్నారు. ఇందులో మీరు ఏ మతం వాళ్ళో మీకెందుకు, మాకెందుకు? సూర్యుడికి ఏ మతం, చంద్రుడికి ఏ మతం, అగ్నికి ఏ మతం? మతాల పిచ్చితో ఎలా కొట్టుకు చేస్తున్నాం మనం? యోగ విద్యకి మతాలతో పని లేదు. మీరు ఏ మతాల వాళ్ళైనా ఈ మూడు తెలిస్తే యోగి అవుతారు. మీరు అన్ని మతాలు క్షుణ్ణంగా చదివేసుకున్నా ఇది తెలియకపోతే పండితులు అవ్వచ్చు కానీ యోగులు మాత్రం కాలేరు. అంచేత ఈ యోగ విద్యకు కావలసినటువంటి బేసిస్ ఇవాళ నేను మీకు అందజేశాను. ఎందుకు అందజేశాను అంటే మూలాధార చక్రం గురించి మనం మాట్లాడుకుంటూ వినాయక చవితి నాడు మూలాధార నుంచి మిగతా 7 కిరణాలు కూడా ఆ రోజు దిగుతాయి. అందుకని ఆ వినాయక చవితికి అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆ రోజే దిగుతాయి, ఇంకా ఇంకో రోజు దిగవు. మీరు ఏం చేయలేరు, నేను ఏం చేయలేను. అమావాస్య నాడు చంద్రగ్రహణం ఉండదు. ఉంటుంది అని మీరు వాదిస్తే నేనేం చేస్తాను? అమావాస్య నాడు ఏ గ్రహణం ఉండొచ్చు? సూర్యగ్రహణం ఉండొచ్చు. పూర్ణిమ నాడు ప్రకృతి నియమాలు అలాగా, భాద్రపద శుద్ధ చవితి నాడు డైరెక్ట్ గా మూలాధారంలోకి సూర్యుడు యొక్క 7 కిరణాలు దిగుతాయి. అందుకోసం మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి అంతసేపు కూర్చోబెట్టాను నేను. ఆ వాతావరణంలో 21 కిరణాలు త్రిసప్త సమిధ కృత అని పురుష సూక్తంలో ఉంటుంది. 21 వినాయకుడిని పెట్టాం. మీకు తెలిసినా తెలియకపోయినా అదే అవ్వదు. అది దానికి ఉంది, మీకు తెలియాలా అంటే టీవీ యొక్క మెకానిజం ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. అందుకు రమ్మంట ఇక్కడికి. మీకు ఆన్ చేయడం తెలియదు, నాకు ఆన్ చేయడం రాదు, కానీ మా గురువు గారికి వచ్చు. అందరినీ ఓ చోట చేర్చేస్తే పాపం ఆయన ఆన్ చేసుకుంటాడు. ఆ భావన ఎందుకు ఇక్కడికే వచ్చి మిమ్మల్ని చేసుకోమంటాను ఆ రోజుల్లో? మేము ఇంట్లో చేసుకోవద్దా సార్ పండుగ? ఏం చేసుకుంటారు ఇంట్లో పండుగ? మీకు అసలు భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యుడు యొక్క 7 కిరణాలు దిగుతాయి మూలాధార చక్రంలో తెలియని వాళ్ళు ఆ పండుగ చేసుకుని ఏం చేస్తారు? మీరు ఏం తెలుసాను అక్కడ చేసుకోవటం ఎందుకు ఆ పండుగను? మన ఋషులు పెట్టినటువంటి పండుగల వెనకాతలు ఉన్నటువంటి ఆ సైన్స్ మళ్లీ మనం గుర్తు చేసుకోకపోతే నాశనం దగ్గరికి వచ్చేసాం మనం. అది కూడా ఇంకోటి చెప్తున్నాను నేను కారణం, ఈ విషయాలు లుప్తమైపోయాయి, ఎవడూ వింటలే. చెప్పినా కథల్లా గల్లి చెప్తున్నారే తప్ప మీకు సైంటిఫిక్ గా మీ యోగ విద్యకు ఎలా పనికొస్తాయో చెప్పటంలే. నా కోరిక ఏంటి, మా గురుదేవుల యొక్క కోరిక ఏంటి అంటే ఈ విషయాన్ని మీరు 10 మందికి చెప్పేయండి. అందుకే మీతో కూడా నేను చెప్తున్నా. మీరు చెప్పండి, మీరు చేయకపోయినా పక్క వాళ్ళకి చెప్పారనుకోండి, ఏమో వాడు అదృష్టం, వాడు చేసుకుంటాడేమో. కానీ ఆ మూలాధార చక్రంలో శాశ్వతమైనటువంటి కర్మను ఎలాగ మీరు పోగొట్టుకోవాలో చెప్పాను నేను, గుర్తుందా? మూలాధార చక్రం శాశ్వతమైనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జన్మలో వాళ్ళు తల్లిదండ్రులే. ఈ క్షణం నుంచి నువ్వు నా తండ్రి కాదు పో అన్నా చేయగలిగేది ఏం లేదు, నువ్వు పోవచ్చు కానీ వాడే నీకు తండ్రి. అలాంటి సంబంధ బాంధవ్యాలలో అలాంటి కర్మలు మీరు ఎలా పోగొట్టుకోవాలని చెప్పాను? ప్రేమ. మూలాధార చక్రానికి ఆధారభూతమైనటువంటి కర్మ ప్రేమ. ప్రేమ ఉంది మీలో, మాకుంది సార్ ప్రేమ, నేను ఒప్పుకోను. ప్రేమ ఉంటే ఎదుటి వాళ్ళు దోషం కనిపించకూడదు, ఖచ్చితంగా దోషం కనిపించకూడదు. నేను చాలాసార్లు చెప్తాను కదా, పేరెంట్స్ చాలా మంది నా దగ్గరికి వస్తారు ఎంసెట్ పరీక్షలు అయిపోగానే, ఏం చదివింది మాస్టరు మా అబ్బాయో అమ్మాయో? రాత్రి పగులు చదివింది. ఎవరి పరీక్ష ఒక రోజు గంట ముందు తలనొప్పి వచ్చేసింది, లేకపోతే అసలు ఫస్ట్ ర్యాంక్ మా అమ్మాయిదే, అసలు ఎన్నో ర్యాంక్ వచ్చింది రాదు మాత్రం అడగండి మాస్టర్, అసలు రాలేదు. తప్పు అమ్మాయిది కనిపించదు చదవలేదని. నేను తిట్టడం లేదు. మీకు తప్పు ఎందుకు కనిపించలేదు? ప్రేమ ఉంది కనుక. అంచేత మీకు ఎదుటవాడిలో తప్పు కనిపిస్తున్నంత వరకు మీరు ప్రేమమూర్తులు కాలేదు. ఎదుటవాడంటే బయటలో ఎవడైనా కావచ్చు వాడు. శత్రువులో కూడా రాములు వారికి దోషం కనిపించేది కాదు, రావణాసురుడు ఆత్మ రాముల్లోనే కలిసిపోయింది, శిశుపాలుడు ఆత్మ కృష్ణుల్లోనే కలిసిపోయింది. అంటే అర్థం ఏంటి, వాళ్ళు దోష బాధ్యత ప్రకారం ఏం చేశారో అది చేశారు, కోపంతో చేయలే. తేడా అర్థం చేసుకోండి. ప్రేమించమంటే మీ వాళ్ళని బయట వాళ్ళని అందరినీ నెత్తికి ఎక్కించి చూసుకోమని నేనే అంటానులే. సిద్ధి సాయిన్ కుక్కలో చూస్తున్నాను సార్, రోడ్డు మీద వచ్చే కుక్కలన్నీ మా గదిలో బెడ్రూమ్ లో ఏసీ రూమ్ లో పడుకోబెట్టాను, నేను బయట పడుకున్నాను, పిచ్చివాడు అంటారు. చూడండి అందులో, అందులో కూడా భగవంతుడే ఉన్నాడు అని గుర్తించండి తప్ప కుక్కను కుక్కలాగే ట్రీట్ చేయండి. నేను చెప్పాను కదా, నేను సిద్ధి సాయితో ఏం చెప్తాను, నాయన నువ్వు కుక్క రూపంలో రావటం ఎందుకయ్యా, నువ్వు సిద్ధి సాయి రూపంలో రా, మేము గౌరవిస్తాం నిన్ను అని అందండి. తప్పేం లేదు, వాళ్ళకి అర్థమవుతుంది మన భావం. ఆయన కుప్ప రూపంలో వచ్చి మనకి తెలియక ఆయన మీద రాళ్లు విసిరి మనం ఆయన కాళ్ళు విరక్కొట్టి, చూసావా నా కాళ్ళు విరక్కొట్టావు అని ఎందుకు ఈ గందరగోళం అంతా? భావన అర్థం చేసుకోండి, నేను చెప్తున్నా వాళ్ళని క్రిటిసైజ్ చేయటంలే. మనం చేసే తప్పది ప్రేమించటం అంటే వాళ్ళని దండించొద్దు అంటలే. కానీ దండన వాళ్ళ మంచి కోసం చేయాలి తప్ప మీ మాట వినలేదని కోపం పడకండి. మీరు చూసుకోండి మీకు కోపం ఎందుకు వస్తుందంటే మీరు చెప్పినట్టు వినలేదని. అది కుదరదు, దండించండి. దానికి ఉంది, రాక్షసులందరినీ దండించాడు రాముడు, దుర్గాదేవి దండించింది. కానీ కవి దుర్గా సప్తశతిలో రేపు నవరాత్రిలో మనం సాధన చేస్తున్నప్పుడు ఆ శ్లోకాలు చెప్తాను నేను. ఏమి అదృష్టం ఆ రాక్షసుల్ది తల్లి, ఋషులు కూడా చూడలేనటువంటి నీ దివ్యమైనటువంటి మొహాన్ని చూస్తూ చచ్చిపోయారు వాళ్ళు. ఋషులు కోరుకుంటారు అలాంటి చావు. ఇంకా వాళ్ళకి ముక్తి తప్ప ఏముందంటాడు, అమ్మ చేతిలో చచ్చిపోతున్నారు వాళ్ళు, ఎవరి మొహం చూస్తూ చచ్చిపోతున్నారు? ఆ దివ్యమైనటువంటి మంగళస్వరూపాన్ని చూస్తూ చచ్చిపోతున్నటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు. గురువు గారు ఒక మాట చెప్పారు, నేను చెప్తాను గుర్తుందా, ఒకసారి బద్రీనాథ్కి వెళ్లారు గ్రూప్, కాస్త గుజరాతీ ఫ్యామిలీస్ వాళ్ళు, కాస్త గురువు గారిని కూడా తీసుకెళ్లారు. ఒకడికి హార్ట్ అటాక్ వచ్చింది, గురువు గారి దగ్గరికి వచ్చారు. అంత అదృష్టం కూడా అని అన్నారు. బద్రీనాథ్లో ప్రాణాలు పోయే అంత అదృష్టం అడిగి లేదయ్యా, బతుకుతాడన్నారు. దివ్యమైనటువంటి స్థలంలో ప్రాణాలు వదలటం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను, మీరు కొట్టండి తిట్టండి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి. మనం మంచి మార్గంలో పెట్టడానికి వాళ్ళని ఖచ్చితంగా దండించటం లేదు, మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి, అక్కడ చూసుకోండి. ప్రేమ అంటే తిట్టద్దు కొట్టద్దు అని కాదు, మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ప్రయత్నించగలరే తప్ప వాళ్ళ కర్మను మీరు మార్చలేరు అన్నది గుర్తుంచుకోండి. మళ్ళీ అది గుర్తుంచుకోండి, వాళ్ళని చావుగొట్టేసి చిత కొట్టేసి ఏదో చేసినా వాళ్ళ కర్మానుసారమే వాళ్ళు జరుగుతారు. నేను ఉదాహరణ ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఉజ్జయినిలో ఒక రాజుగారి ఆస్థానంలో ఒక జ్యోతిష్కుడు ఉంటూ ఉండేవాడు. వాడు చెప్పింది రైటే, ఇంకా తప్పదు. ఆస్థాన జ్యోతిష్కుడు, కూతురు పుట్టింది రాజుగారికి, లేక లేక జాతకం చూపించాడు. అడుక్కు తింటుందన్నాడు. పూర్వకాలంలో ఆ దమ్ము ఉండేది పండితులకి, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే దమ్ము, వాళ్ళకి ఇష్టమైనది చెప్పడం కాదు. ఇప్పుడైతే ఆ దమ్మేది ఎవరి దగ్గర ఉంది? ఓ చీఫ్ మినిస్టర్ ఎవడో వచ్చాడంటే తిరుపతి వెంకటరమణమూర్తి గంగలో దిగాడనమాట, వాళ్ళ జోలికి ఎవడో ఉండాడు, చీఫ్ మినిస్టర్ వెనక అతను ఉంటారు. మన దేవుడికి పట్టిన కర్మ అది, లేకపోతే మన పూజారులకు పట్టిన కర్మ, దేవుడికి ఏం కర్మ పడుతుంది? అంచేత ఆవిడ ఖచ్చితంగా చెప్పాడు అడుక్కు తింటుందని. నేను రాజుని, మా అమ్మ అడుక్కు తింటాయంటే నేనేం చేస్తాను రాజా, జాతకంలో అలా ఉంది. సరే, ఆ కాలపు రాజులు కూడా విద్వత్తుని గౌరవించాడు. ఐ విల్ బ్రేక్ ఇట్, నీ మాట వమ్ము చేస్తాను, చాలా మంచిది, నాకు రాకుమారి అడుక్కు తినాలని ఉంటుందా, వమ్ము చేయండి అన్నాడు. సరే, సంవత్సరాలు గడిచాయి, 8 ఏళ్ళు వచ్చే పాపకి అన్నాడు. ఏంటి, 8 ఏళ్ళు అయిపోయినా నువ్వు చెప్పావా మా అమ్మాయి అడుక్కు తింటుందని? హాయిగా ఒంటరి మేడ కట్టాను నేను, పొద్దున్న సాయంత్రం కూడా పిండి వంటలు అన్నీ ఆవిడకి వెళ్తున్నాయి, ఇంకే అడుక్కు తింటుంది ఆవిడ అన్నాడు. పదండి చూద్దాం అన్నాడు. వెళ్లారు దాసీలు, దాసీలు వాళ్ళందరూ కూడా పిండి వంటలు అక్కడ పెట్టేశారు, బయటకు వచ్చేసారు. కిటికీలోంచి చూస్తున్నారు రాజుగారు వాళ్ళు. బొమ్మను ఆడుకోవటానికి ఉంటాయి కదా, ఓ బొమ్మ ముందు ఈ పిండి వంటలు అంతా పెట్టి నాకు పిండి వంట పెట్టవు అని అడుక్కుంటుంది ఆవిడ. కర్మను మార్చలేం మనం, అసంభవం అది. అది గుర్తుంచుకుంటే మీకు కోపాలు రావు. ప్రయత్నించండి మానవ జీవితంలో ప్రయత్నించటాన్ని. మరి రెండు మీరే చెప్తున్నారు మాస్టారు, తేడా చెప్తాను నేను. ఎక్కడ మనం ప్రయత్నించవచ్చో, ఎక్కడ మనం ప్రయత్నించలేము. తల్లి తండ్రిని మార్చలేరు కదా, అక్కడ మార్చలేము మనం. స్నేహితులను మార్చుకోవచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మార్చుకోవచ్చు, అంచేత కొన్ని మార్చుకోగలం, కొన్ని మార్చుకోలేము కర్మని. అంచేత ఆ విధమైనటువంటి కర్మలలో, మార్చుకోలేనటువంటి కర్మలలో మార్పు తీసుకువచ్చే రోజు భాద్రపద శుద్ధ సవితి. ఆ రోజు మార్చగలరు మీరు, ఇంకా ఏ రోజు మార్చలేరు కర్మని. ఆ రోజు ఇది కూడా మార్చేసుకోవచ్చు మీరు, పెర్మనెంట్ లింక్స్ ని కూడా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి, తర్వాత అదంతా శ్వాస మీదే ఆధారపడి ఉంది, శ్వాసను మార్చుకోవటమే మొత్తం విద్య అంతా కూడా. అంచేత ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగినటువంటి మార్పులలో జరిగినటువంటి ఒక మార్పు చెప్పాను కదా, ప్రేమ. రెండోది ఏం చెప్పాను, ప్రేమ వల్ల మీలో ఏం రావాలి, ఓర్పు. ప్రేమ వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఓర్పు వస్తుంది. తర్వాత ఏం రావాలన్నాను, క్షమ. క్షమించండి ఎదుటవాడిని. క్షమించటం వల్ల మీలో ఏమొస్తుంది, శాంతి. ఇవి నాలుగు మూలాధార చక్రానికి కావలసినటువంటి లక్షణాలు. ఇవి మీ జీవితంలో వస్తే మూలాధార చక్రం జాగ్రత్తం అయింది తప్ప మా మూలాధారం దగ్గర ట్వింగ్ ట్వింగ్ క్వింగ్ క్వింగ్ అబ్బో మంటలు లేచిపోతున్నాయి మాస్టర్. పైల్స్ ఉన్నవాడికి మంటలు లేస్తాయి, బలే లేస్తాయి. వాడు మూలాధార చక్రం జాగ్రత్త అవ్వదు. మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి స్పందనలు కాదు ఇంపార్టెంట్, మీ క్యారెక్టర్ లో మార్పు వచ్చిందా లేదా, మీ జీవితాలలో మార్పు వచ్చిందా లేదా, ఇది పెర్మనెంట్. ఇవి కాకుండా మన జీవితాలలో కొన్ని తాత్కాలికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఫలానా వాళ్ళు మన క్లాస్మేట్స్, రైల్లో పరిచయమైన వాళ్ళు, రకరకాలైనటువంటి బంధుత్వాలు, చాలా మంది బంధువుల్ని మనం కలుసుకోం కూడా. రక్త సంబంధం వల్ల వచ్చినటువంటి బంధుత్వాలే తప్ప అసలు వాళ్ళ మొహాలు కూడా మనం కొన్ని సంవత్సరాలు అయిపోతుంది చూడడం. కోపం లేదు ఏమీ లేదు, అది కుదరదంతే మనకి. ఇలాంటి సంబంధ బాంధవ్యాల్లో మూలాధార చక్రాన్ని ఎలా ఉపయోగించుకోమంటాడు అంటే, కుంకుమార్చన. శ్రీదేవికి లలితాదేవికి వాటికి మనం కుంకుమార్చన చేస్తాం. కుంకుమ ఏ రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. అది మూలాధార చక్రాన్ని టచ్ చేయడానికి కావలసినటువంటి వైబ్రేషన్స్ కంటి ద్వారా వెళ్తాయి. కంటి ద్వారా వెళ్తున్నాయంటే ఏ విద్య ఉపయోగిస్తున్నారు మీరు, కుడికన్ను సూర్య విద్య, ఎడంకన్ను చంద్ర విద్య, రెండు ఉపయోగిస్తున్నారన్నమాట మీరు. మీకు ఆ ఎరుపు రంగు కనిపించింది అంటే ఆ విద్యను ఇలాగే ఉపయోగించుకుంటాం మన శరీరాల్లో, అది ఎవడు చెప్పడు. ఎరుపు రంగు మీద మీ దృష్టి పడింది అంటే ఎరుపు రంగు మూలాధార చక్రం, ఆ చక్రం వరకు ఎలా వెళ్తోంది, మీ దృష్టి ద్వారా వెళ్తోంది సూర్య విద్య చంద్ర విద్య ద్వారా. అది మిల్లిమిల్లిగా తర్వాత మనం నేర్చుకుందాం. కానీ ఇక్కడ పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు అనేక చక్రాలు మనకి తగులుతాయి. ఆ పేర్లు కూడా మీరు కాస్త ఖండత పట్టుకోవాల్సిందే. ఇంచంటే ఈ విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. కానీ సెప్టెంబర్ నెలాఖరు వరకు నేను ఇదే రుద్దుతాను గనక అప్పటికి మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మూలాధారం వరకు వెళ్లే లోపల ఆజ్ఞ నుంచి విశుద్ధి, విశుద్ధి నుంచి అనాహతం, అనాహతం నుంచి మణిపూరకం, మణిపూరం నుంచి స్వాధిష్టానం. ఇక్కడెక్కడైనా ఆపేసుకోవచ్చు దాన్ని, ఆ ఎరుపు రంగుని. కింద వరకు దిగక్కర్లే. మరి ఎలా ఆపుకోవాలి దాన్ని, ఏ విధమైనటువంటి దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ అంటే మళ్ళా శ్వాస ద్వారానే చేస్తాం. కనుక కళ్ళు మూసేసుకోండి. ఎంత లెక్చర్ నేను కొట్టినా లాభం లేదు. మీరు శ్వాస పట్టేసుకుంటే మీరే నాకు లెక్చర్ కొట్టచ్చు. నడు ప్రస్తుతం తిన్నగా ఉంచుకోండి, తర్వాత నడుం గురించి పట్టించుకోకండి. మీరు చేతుల దగ్గర అక్కడ కూడా ఏ విధమైనటువంటి స్ట్రెయిన్ ఉండకూడదు. ప్రాణముద్ర అయినా వేసుకోండి, అపానముద్ర అయినా వేసుకోండి. ప్రాణముద్ర అంటే బతకన వేలు, చిటికన వేలు, ఉంగరపు వేలు కలవాలి. అపానముద్ర అంటే బతకన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు కలవాలి. మీ ఇష్టం ఏదో ఒకటి ఎన్నుకోండి. మిగతా రెండు వేళ్లు స్ట్రైట్ గా పెట్టుకోండి, రిలాక్స్డ్ గా ఉండండి. ముఖ్యంగా ఈ సాధన చేస్తున్నప్పుడు భ్రుకుటి చీక్స్ బుగ్గల మీద కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అవుతారు చాలా మంది. రిలాక్స్ చేసుకోండి దాన్ని, కదుపుకోండి దాన్ని, మీ ఇష్టం బాగా కదుపుకోండి. అది మంచి ఎక్సర్సైజ్ కూడా. ఫేషియల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు బ్యూటీ పార్లర్లో అసలు ఎక్సర్సైజ్ చెప్పిస్తారు, విక్రిస్తారే పిల్లలు. అలా రకరకాల మొహాలు పెట్టుకోవచ్చు మీరు. క్లీన్ చేసుకోండి, ఆ స్ట్రెయిన్ పోవాలి బుగ్గల మీద, కంటి కింద, గొంతుక కింద. హాయిగా రిలాక్స్డ్ గా ఉండండి. మీరేమీ కష్టపడదలుచుకోవటం లేదు. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస బయటకు వస్తోంది. మీరేమీ ప్రయత్నించకండి, అది నేను చెప్పే ట్రిక్. పీల్చడానికి ట్రై చేయకండి, వదలటానికి ట్రై చేయకండి. దానంతా అదే లోపలికి వెళ్తుంది, దానంతా అదే బయటకు వస్తుంది. ట్రై ఇట్. ఎక్కడ చూడకండి, మీ దృష్టి ఎక్కడ ఉంచకండి, అసలు దేన్ని చూడకండి. మీరు
అన్ఫోకస్డైజ్. అంతా కావాలి అంటే ఎదురుకుండా ఒక చీకటి ప్రదేశంలో మీరు కూర్చున్నట్టు భావించుకోండి, నీలం రంగు కాంతిలో కూర్చున్నట్టు భావించుకోండి తప్ప మీ శరీరం మీద దృష్టి వెళ్ళనివ్వకండి. అది బ్రేక్ చేయాలి ముందు. ఈ విశాల గగనం కింద, నీలి ఆకాశం కింద నేనొక్కడే ఉన్నాను. ఈ పృథ్వీ మీద శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది. శ్వాస మీరు పీల్చడానికి ట్రై చేయకండి. లోపలికి వెళ్తుంది, వెళ్ళనివ్వండి. దానంతా అది బయటకు వస్తే రానివ్వండి, ఆగిపోతే ఆగిపోండి, ఏమీ అవదు. లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. మీరే, యు ఆర్ గోయింగ్ ఇన్ కమింగ్ అవుట్.